गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
ప్రకర్షించటానికి మనం వెలువచ్చేటటువంటి కాలాన్ని మనం గమనిస్తాం. ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం మనం పైమెట్టుకు ఎక్కుతూ ఉంటాం. మన స్నేహితుల్లో మన బంధువుల్లో ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి 5వ క్లాస్ చదువుతున్నాడు అని తెలిస్తే, ఓ 4 ఏళ్ల తర్వాత మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్తే మనం ఏమనుకుంటాం, అతను 9వ క్లాస్కి వచ్చి ఉంటాడు అనుకుంటాం మనం. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇదే విధంగా మీరు 18 నిమిషాలలో 18 గంటలలో 18 రోజులలో 18 పక్షాలలో 18 నెలలలో లేకపోతే 18 సంవత్సరాలలో మొత్తం భగవద్గీత చెప్పేటటువంటి 18 సోపానాలు పూర్తి చేసేయవచ్చు. అది మీ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. దానికి మీరు మొదటే ఏదైనా తెలిసి ఉండాలా అనేటటువంటిది ఏ విధమైనటువంటి కండిషన్ లేదు, అది మీరు గుర్తుంచుకోండి. ఇది ఒక అద్భుతమైనటువంటి వరం. జగద్గురువు మానవులకి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి వరం. 18 నిమిషాలు చాలు మీరు ఆ స్థితికి వెళ్ళిపోవటానికి. కొంతమందికి అయితే 18 నిమిషాలు కూడా అక్కర్లే, 18 సెకండ్లలో ఆ స్థితికి వెళ్ళిపోవచ్చు. అదొక స్థితి మాత్రమే, అంతకంటే ఇంకేం లేదు. అక్కడ మీరంతా ఏదో చేసేయాలి అనేటటువంటి తపన మీకు అనవసరం అవసరం. కానీ ఆ స్థితిని నిలబెట్టుకోసం సాధన కావాలి. ఎలక్షన్స్ గెలవటానికి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చేస్తాయి, సరే నువ్వు గెలిచిపోయావు. తర్వాత 5 ఏళ్ల పాటు దాన్ని నిలబెట్టుకోగలవా లేదా అన్నదానికి సాధన కావాలి. ఈ కాలంలో ఆ సాధన లేకే 5 ఏళ్ల పాటు కొనసాగించడం చాలా కష్టమైపోతుంది. 5 ఏళ్ల పాటు ఎందుకున్నటువంటి వాళ్ళు 100 రోజులు వాళ్ళ ప్రభుత్వం నడవగానే పేపర్లో వేయించుకోవాల్సి వస్తుంది, మా ప్రభుత్వము శతదినోత్సవం జరుపుకున్నది అని. ఏంటవుతుంది అక్కడ? సాధన యొక్క ఆవశ్యకత గెలవటానికి అక్కర్లే, గెలిచిన దాన్ని నిలబెట్టుకోవటానికి అవసరం. అది అర్థం చేసుకోండి. మీరు చేసేటటువంటి సాధన సాధన కాదు, అసలు అనవసరం అది. మరి ఆ సాధన ఎందుకు చేయాలి? మీరు ఈ మానసిక స్థితి చెప్పుకుంటున్నావే మనం, ఈ మానసిక స్థితి నిలబడదు. ఈ మానసిక స్థితి నిలబెట్టుకోవడం కోసం మీరు సాధన చేస్తున్నారు తప్ప సాధనల వల్ల మానసిక స్థితి రాదు. అన్ని రకాలైనటువంటి పరికరాలు ఉన్నాయి డాక్టర్ యొక్క లేకపోతే ఒక ల్యాబొరేటరీలో. కానీ దాన్ని ఉపయోగించుకునేటువంటి మానసిక స్థితి లేదనుకోండి, వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పరికరాలు ల్యాబొరేటరీలో ఉన్నా ఉపయోగపడదు. మన జీవితాలలో నిన్న మనం మొదటి శ్లోకంలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాం, మనం ఎలా గుడ్డివాళ్ళము. ఇటు ధర్మక్షేత్రంలోనూ మనం గుడ్డివాళ్ళమే, అటు కర్మక్షేత్రంలోనూ గుడ్డివాళ్ళమే, కానీ యుద్ధం చేసేస్తున్నాం భయంకరంగా. భయంకరమైనటువంటి పోరాటం జరుపుతున్నాం మనం, ఆరోగ్య విషయంలో పోరాటం, కుటుంబ సభ్యులతో పోరాటం. పోరాటం అంటే పోరాటం అని కాదు నా ఉద్దేశం, మనం ఒకటనుకుంటూ ఉంటాం, వాళ్ళు ఒకటనుకుంటున్నారు. కానీ ఇంతకీ మీరు అదంతా ఎందుకు అనుకుంటున్నారు, ఇందువరకు కావాలనుకుంటున్నారు, ఏ ఉద్దేశంతో కావాలనుకుంటున్నారు, వాటి వెనకాతలు మనకి ఒక స్పష్టమైనటువంటి ఔచిత్యం లేదు. ఏదైనా ఔచిత్యం ఉంది అంటే మొగుడు కొట్టినందుకు కాదు. ఎందుకు బాధ వేసిందట, ఎవడో చూడకపోతే పర్వాలే, తోటి కోడలు నవ్వేసింది, అది వచ్చిన ప్రాబ్లం. అలాగే మనకు వచ్చేటటువంటి బాధలలో 99.99 బాధలు కేవలము పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి, అంతే మన బాధ. పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో మా అబ్బాయి చెడిపోయాడని, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో మా అమ్మాయి చెడిపోయిందని, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో మా అబ్బాయికి చదువు రావటం లేదని. పక్క వాళ్ళు ఏమనకపోతే వీళ్ళకేం ప్రాబ్లం లేదు. చాలా సార్లు నేను గమనిస్తాను, మాస్టరు మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు, మాకు చాలా బాధగా ఉంది, నేను చాలా గాభరా పడిపోతా పాప, ఇంత బాధపడి ఏం చేస్తా మాస్టరు, పక్కింటి వాళ్ళు అంటున్నారు, ఎదురింటి వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, చంపేస్తున్నారు వాళ్ళందరూ. అక్కడ నాకు బాధ వేసేస్తుంది, మీకు ఇంతకీ దేనికి బాధ వేసింది, అమ్మాయికి పెళ్లి కాలేదని బాధ, పక్కింటి వాళ్ళు అడుగుతున్నారని బాధ, అడగకపోతే ఏమో బాధ లేదేమో అని నా డౌట్. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని గనక మనం గమనించుకుంటే కురుక్షేత్రంలో ఉన్నటువంటి ఆ గందరగోళం ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ప్రారంభంలో వచ్చింది. ఇదివరకు మనం చేసుకున్నటువంటి కర్మల వల్ల, పురాతృత కర్మల వల్ల. చాలా మంది ఏమంటారు, మేము ప్రారంభాన్ని నమ్మం, పురాకృతమైనటువంటి కర్మను నమ్మం, ఈ క్షణంలో మేము ఏం నిర్ణయించుకుంటే అది చేయగలం మాస్టారు. గురుదేవులు చిన్న ఉదాహరణ ఇచ్చేవాడు, ప్రారంభానికి మీరు ఎలా లొంగిపోతారు. వచ్చాడు, నేను ప్రారంభాన్ని నమ్మను, ఇదివరకు చేసినటువంటి కర్మ యొక్క ఫలితము ఈ జీవితం మీద ఉండాలంటే అసలు ఉండదు, అసలు ఇదివరకు చేసిన కర్మ అదేంటి, ఇదంతా నాన్ సెన్స్ అన్నాడు అనుకున్నాం. గురుదేవులు ఒకటే ప్రశ్న అనేవారు, సరే ఒక కాలు ఎత్తున ఆయన, ఏం కాలు ఎత్తుతాడు వాడు, ఒక కాలు ఎత్త మనం, కుడికాలు ఎడంకాలు ఎత్తుతాడు, ఎడంకాలు ఎత్తాడు అనుకుందాం మనం, ఇప్పుడు కుడికాలు ఎత్తున ఆయన అంటాం, ఏమవుతాడు వాడు, ఖచ్చితంగా పడతాడు. పడకుండా ఉండాలంటే ఏమవ్వాలి అంటే, ఒక చిన్న కాలు ఎత్తటం అనేటటువంటి దాంట్లోనే నువ్వు ఇదివరకు చేసినటువంటి కర్మకి బద్ధుడైపోయావు. అంతేగా, ఆ కర్మని మళ్ళా నువ్వేం చేసుకోవాలి, కుడికాలు ఎత్తాలి అనుకుంటే ఇదివరకు ఎత్తినటువంటి ఎడంకాల్ని కింద దింపుకోవాలి, తర్వాత దాన్ని పైకి ఎత్తాలి. ఇదేంటి ప్రారంభం. ప్రారంభం అంటే అర్థమైంది కదా. ఇలాగే అన్నిటికీ మనం అన్వయించుకుంటే ఈ విధమైనటువంటి ప్రారంభ కర్మని దాటటానికి ఉపయోగపడేటటువంటి విద్య గీత. ఇది మీకు గీత చేసినటువంటి వాడికి ఈ విధమైన వాడు ఎత్తగలడు కాదు, ఎడంకాలతో పాటు కుడికాలు ఎత్తేయచ్చు, రెండు కాళ్ళు ఎత్తేసిన వాడు పడ్డు. నేను ఉత్తినే ఉదాహరణకి చెప్పటం లేదు, ఇది యాక్చువల్ గా గీతాభ్యాసం చేసినటువంటి వాడు చేయగలడు. సిద్ధిసాయి అతి సన్నటి బల్ల మీద పడుకునేవాడు, సన్నటి దారాలతో కట్టేవాడు, మనిషి బరువు ఆపుతుందా, దారాలు మామూలు దారాలు, దాని మీద పడుకునేవాడు, నిప్పులో చేపెట్టేసి మరుగుతున్నటువంటి దాంట్లో పెట్టేసి. చూశారు కదా, కనీసం సినిమాలో అయినా చూశారు కదా, ఆయన చేశాడో లేదో మనం డైరెక్ట్ గా చూడకపోయినా ఇదంతా ఏం చెప్తోంది, ప్రారంభము వాళ్ల మీద పనిచేయదు అంటే కర్మ యొక్క ప్రభావం వాళ్ల మీద ఉండదు. మన మీద నిప్పులో చేపెడితే చేకాలుతుంది. పిల్లవాడు ఎక్కడో నిప్పులో పడుతున్నాడు, ఈయన ఇక్కడ నిప్పులో చేపెట్టాడు, అక్కడ పిల్లవాడు రక్షింపబడ్డాడు, ఈయన చేతికి ఏమవలే, కాస్త కాలితే కాలు ఉండొచ్చు, వేరే విషయం. అది కూడా ఏంటి, కాలాలి కనుక ఆయన అనుకున్నాడు కనుక. ప్రారంభాన్ని దాటేటటువంటి అద్భుతమైనటువంటి విద్య భగవద్గీతను ఆ దృష్టికోణంతో చదవటం మానేశాం. ఇది వరకు మీరు ఏ పని చేసినా కూడా పర్వాలేదు, మీరు ఎంత అద్భుతమైనటువంటి గొప్ప అప్పిచ్చే సుదురాచారో, దురాచారి అంటే చదవ పనులు చేసేవాడు, దాని ముందు విశేషణం పెట్టాడు జగద్గురువు. సుదురాచారు అంటే ఏంటి, గొప్ప పనులు చేసేవాళ్ళు, వెధవ పనులు చేసేటటువంటి వాళ్ళు చాలా గొప్ప స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా బాధపడకు. ఈ గీతాభ్యాసాన్ని నేను చెయ్యాలి అనేటటువంటి సిన్సియర్ భావన, చేత చిందా చేత కాలేదా మీరు దాని గురించి వరి కాకండి, ఆ భావన ఈ గీతాభ్యాసము నేను చేయటానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేత కాకపోవటం లేదు, చేత అవటం లేదు, ఎలా చేయాలో తెలియటం లేదు, ఏం పర్వాలేదు మీకు. అపిచే సుధిరాచారు భజతే మాం అనన్య భాగ్, నన్ను అనన్యంగా ఈ విధంగా నేను నేర్చుకోవాలి అని అనుకుంటున్నాడు. సాధురేవ సమంతవ్య, వాణ్ణి నువ్వు సాధువే మహర్షే అనే మీరు లెక్క పెట్టేసుకోండి. ఇంచేత సమ్యగ్ వ్యవసితో హి సహా, ఖచ్చితంగా కరెక్ట్ ప్లేస్ లో అడుగు పెట్టాడు వాడు. ఇంకా అక్కడి నుంచి ఎవడు లాగుతాడు, మనమేం చేయం, లాగేది రైలెక్కాక అందరు బరువు లాగేది ఆ జగద్గురువే. కుక్కొచ్చింది అంచేత ఆ యాంగిల్లో కొంచెం మనం ఆ భగవద్గీత యొక్క అద్భుతాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్దాం. పృథ్వీ అడిగిందిట గీత దాంట్లో, నేను మీకు చెప్పాను, నేను భగవద్గీత యొక్క చాలా అద్భుతమైనటువంటి విశేషణం ఏంటంటే పృథ్వీలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఈ సాధకుడు యొక్క ఫలితం వస్తుంది. మనం లైట్ వేసాం, మేము ఒక్కడికే లైట్ వస్తుందా? ఆ లైట్ యొక్క ఆరాలో, ఆ కాంతి యొక్క ప్రసరణ వలయంలో ఎంతమంది ఉన్నారో అందరికీ లైట్ వస్తుంది. లైట్ వస్తే వాళ్ళేం చేయాలి? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారో కూడా లైట్ అడగదు. మావాళ్ళు చదువుకోవచ్చు, క్లాస్ పుస్తకాలు చదువుకోవచ్చు, భగవద్గీత చదువుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. వాడు వాడు ఏం చేసుకున్నాడు అనేది లైట్ అడగదు. ధరో కూడా, ధర అంటే భూమి, భూమిలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఈ డౌట్ ఉంటుంది. ఈ డౌట్ ఏంటో చూడండి. భగవన్ పరమేశాన భక్తి రవ్యభిచారిణి ప్రారంధం భుంజమానస్య కథం భవతి హే ప్రభు. మీరు చాలా బాగా చెప్పారు. అన్యాశ్చింత ఎంతో మా యోగక్షేమం వహామ్యం, నన్నే శరణు కోరు, సర్వ పాపేభ్యో, నువ్వేం బాధపడక్కర్లేదు, అన్ని పాపేభ్యం నుంచి కూడా నేనే రక్షించేస్తాను, ఇదంతా బాగానే ఉంది, కానీ నీ మీద నాకు భక్తి ఏర్పడాలి కదా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నీ మీద నాకు భక్తి ఏర్పడ్డాక నువ్వు ఇదంతా చేస్తానన్నావు, నాకు చాలా బాగానే ఉంది. కానీ భక్తి రవ్యభిచారిణి ఇంకోవైపు మనస్సు వెళ్లకుండా ఆ భగవంతుడు యొక్క, ఆ శ్రీకృష్ణుడు యొక్క, ఆ జగద్గురువు యొక్క నాలో వ్యవస్థితుడై ఉన్నటువంటి చేతనత్వం యొక్క భక్తి నాకు నిరంతరము ఎలా కలుగుతుంది, దానికి స్వయంగా విష్ణువే చెప్తున్నాడు. ప్రారంధం భుంజమానూపి గీతాభ్యాస రసస్సదా సముక్త ససుకీలోకే కర్మణ నోపలిప్యతే. గీతాభ్యాసం కనుక వాడు చేస్తూ ఉంటే, గీతా పారాయణంలే, మీరు ఆ మాటల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గీతను అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేయటంలో మీరు ఫెయిల్ అయ్యారు, మనం చేయలేకపోయాం, ఏమీ పర్వాలేదు. సముక్త ససుకీలోకే, వాడు ఈ లోకంలో ముక్తుడు అవుతాడు, సుఖవంతుడు అవుతాడు. చేసినటువంటి కర్మల యొక్క ఫలితము వాడికి రాదు, అది అండర్లైన్ చేసుకోండి చాలా జాగ్రత్తగా. అది చాలా ఇంపార్టెంట్. ఈ రాబోయేటటువంటి 10-15 నెలలలో రాబోయేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు మీరు గమనిస్తారు. నేను చాలాసార్లు చెప్పాను, ఋషుల గురించి, దేవతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రేపు మనం మాట్లాడుకో, మనం తెలుసుకుంటా ఉన్నారని. మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టగలడు, మనిషి చంద్రలోకానికి వెళ్లగలడు. ఇప్పుడు మీకు అనుమానం లేదు కదా, మీరు వెళ్ళుండకపోవచ్చు, మన దేశపు వాళ్ళు ఎవరు వెళ్ళుండకపోవచ్చు. ఏ దేశపు వాళ్ళు వెళ్లారో మళ్ళా ఇప్పుడు వెళ్ళటం లేదు. అటు రష్యా వాళ్ళు కానీ, అటు అమెరికా వాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళా దాని మీద వాళ్ళేం ప్రయత్నాలు చేయటం లే. కానీ ఒకటి మనకి ఖచ్చితంగా ఏం తెలిసింది, మనిషి కావాలనుకుంటే ఖచ్చితంగా చంద్రమండలం మీద శరీరంతో వెళ్లగలడు. అదేవిధంగా ఈ గీతాభ్యాసం చేస్తున్నటువంటి వ్యక్తి, వాడు ఎలాంటి వాడైనా సరే, వాడు చేస్తున్నటువంటి కర్మలు వాణ్ణి బాధించవు. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చే క్వచిత్ స్పర్శం నకురువంతి నలినీదల మంబస. ఈ గీత యొక్క భావనలో నేను నిరంతరం ఉండదలుచుకున్నాను అనేటటువంటి వాడు మహామహాపాపాలు చేసినా ఏ విధంగా అవుతే, కమల పువ్వు నీళ్లలో ఉన్నప్పటికీ కూడా నీళ్లు దానికి అంటుకోవో. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, అంచేత నేను గీతను వింటున్నాను కదా అని పాపం చేశామనుకోండి, మీరు గీతాభ్యాసం చేయటం లేదనేగా. వాల్మీకి పరమకిరాతకుడు. ఒకసారి నారదుడు వచ్చి చెప్పాడు, నాయన ఇది ప్రాక్టీస్ చేసుకోవని. దాని తర్వాత మళ్ళా ఆ కిరాతక కృత్యాలు చేయలేదు. ఇక్కడ ఏంటిస్తున్నాడు విష్ణువు మనకి గ్యారంటీ, ఒకవేళ నువ్వు మళ్లీ మళ్లీ చేసినా కావాలని కాదు, ఇదివరకు ఉన్నటువంటి అలవాట్ల ప్రకోపం వల్ల చేస్తే అది మీ ఆత్మసాక్షికి తెలియాలి, అది ఎవరు చెప్పలేరు, మీరు నిర్ణయించుకోవాలి. అలవాట్లకి బానిసైపోయి మీరు చేసి ఉంటే అదే తప్పులు మళ్లీ మళ్లీ, గ్యారంటీ ఏంటంటే భగవద్గీతలో ఆ తప్పుల యొక్క పాపం మీకు అంటుకోదు. అలాంటి వాళ్ళమే మనం అందరం అని నా విశ్వాసం. మనం ఒకవేళ ఏదైనా తప్పు చేసినా కూడా అది కావాలని మనం చేయం. ఇదివరకు అలవాట్ల వల్ల మన శరీరంలో ఉన్నటువంటి పూర్వ సంస్కారం వల్ల ఆ కర్మ జరుగుతోంది తప్ప మనం కావాలని తప్పులు చేయం. అలాంటి వాళ్ళకి ఈ గీతాభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళకి, ఈ 18 అధ్యాయుల్లో చెప్పినటువంటి సాధన చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరు చేస్తారు? సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే గోపాలా గోపికా వాపి నారదోర్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం. అర్థమవుతుంది కదా, సహాయో జాయతే శీఘ్రం, శీఘ్రమే సహాయం లభిస్తుంది ఎవరిది? సర్వే దేవాశ్చ, అందరి దేవతలది. ఋషయో ఋషులది, యోగినః యోగులది, పన్నగాశ్చయే నాగలోకవాసులది, గోపాల ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నటువంటి వ్యక్తులది, గోపికావాపి అలాంటి వ్యక్తుల్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళది, నారదోద్ధవ పార్షదేహి నారదుడు ఉద్ధవుడు పార్షదులు వీళ్ళందరిది ఏంటి? సహాయో జాయతే, సహాయం చేస్తారు బానే ఉంది. తర్వాత ఒక మాట వాడాడు, శీఘ్రం అతి తొందరలో. ఇదంతా మీకు మొన్న శ్రీకృష్ణ చూస్తున్నప్పుడు తెలిసింది, ఇదంతా జరిగింది. నారదుడు వచ్చాడు, విష్ణువు వచ్చాడు, నారదోద్ధవ పార్షదై అశ్విని దేవతలు వచ్చారు, సహాయ పన్నగులు వచ్చారు. ఇదంతా ఎందుకు జరిగింది? ఏ విధంగా జరిగింది? వచ్చినటువంటి మనం శరీరాన్ని, వచ్చినటువంటి జ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తాను. చేయగలదా చేయలేదా? తనొక్కతే చేయలేదు. మనం ఒక్కళ్ళమే సాధన చేసేసి గొప్పవాళ్ళం అయిపోతా ఉంటే అంత స్థాయి మనలో లేదు. కానీ వీళ్ళందరి సహాయం ఉంది కనుక, వీళ్ళందరి సహాయం ఎవరికి వస్తుంది? ఈ గీతను ఎవరైతే పారాయణం చేస్తున్నారో, ఎవరైతే మేము ఇది ఆచరణలో పెడతాము అని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ భావం వచ్చేస్తుంది అని చెప్తూ ఒక సీక్వెన్స్ ఆఫ్ లాభాల గురించి చెప్తున్నాడు. చూడండి, యో అష్టాదశ జపే నిత్యం నరో నిశ్చల మానస జ్ఞాన సిద్ధిం సలభతే తతో యాతి పరాంపదం. ఈ స్టాండర్డ్స్ మీరు గుర్తుంచుకోండి. 18 అధ్యాయాల్లో భగవద్గీత మిమ్మల్ని ఎలాగ జీవించాలి అని చెప్తోందో అది చెప్తే మీరు పరమ గురువుల స్థాయికి వెళ్ళిపోతారు. పాఠే అసమర్థ, 18 అధ్యాయాల్లో చెప్పినటువంటి భగవద్గీత యొక్క జ్ఞానాన్ని మీరు చేయలేకపోయారు. పాఠే అసమర్థ తదార్థం పాఠమాచరే, అందులో సగమే చేయండి, గీతాభ్యాసంలో సగమే చేయండి. అంటే 18 అధ్యాయాల్లో చెప్పినటువంటి మానసిక స్థితి మీరు తెచ్చుకోలేకపోతే 18 ఛానల్స్ వద్దు, 9 ఛానల్స్ ఓపెన్ చేసుకోండి, ఏదో ఒకటి కనెక్షన్ పెట్టుకోండి. తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః, ఆవు యొక్క మహత్యము, ఆవు యొక్క సంసర్గము. నేను మీకు చాలాసార్లు చెప్పాను, గోదానము అంటే ఒక ఆవును మాత్రమే మీరు ఇవ్వటం లేదు, భారతీయ సంస్కృతిలో ఆవు యొక్క పవిత్రతకి సంబంధం ఎలాంటిదో భగవద్గీతలోనే తర్వాత శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతేత సగం భగవద్గీత కనుక మనం చదివితే గోదానం చేసినటువంటి ఫలం వస్తుందన్నాడు. అంత టైం లేదు మాస్టర్, మాకు త్రిభాగం మూడో వంతు చదవండి. మూడో వంతు అంటే ఎన్ని అధ్యాయులు? 6 అధ్యాయులు. గంగా స్నాన ఫలం లభే, గంగలో స్నానం చేస్తే వస్తేటువంటి లాభం వస్తుంది. మరి కొన్ని లక్షల మంది రోజుకి గంగలో, లక్షలేంటి కోట్లే ఉంటుంది, ఇక్కడ హిమాలయాలలో ఆ గంగ ఎక్కడైతే పుట్టిందో గంగోత్రి దగ్గర నుంచి అలా పారుకుంటూ వచ్చి కొన్ని వేల మైళ్లు ప్రవహించి కలకటా వద్ద సముద్రంలో ఆ గంగ కలుస్తుంటే రోజుకి భగవంతుడు తెలియాలి ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది జపం చేస్తున్నారో. మరి వాళ్ళందరికీ గీతలో చెప్పినటువంటి 6 అధ్యాయాలు చదివినటువంటి ఫలం లభిస్తుందా? లభించదు. ముందే చెప్పాడు, అభ్యాసం చేస్తూ ఉంటే నువ్వు ఫెయిల్ అయిపోవచ్చు, నీకు చేత కాకపోవచ్చు. అందులో చెప్పినటువంటి లక్షణాలన్నింటినీ కూడా మీరు పాటించలేకపోవచ్చు, కానీ పాటించడానికి చేసేటటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం ఉంటే చాలు. అది గుర్తుంచుకోండి. షడంశం జపమానస్తు, 3 అధ్యాయాలే చదువుతారు. సోమయాగ ఫలం లభే. ఏకాధ్యాయంతి యో నిత్యం పఠతే భక్తి సంయుత రుద్రలోకమవాప్నోతి గణోభూత్వా వసేచ్చిరం. 1 అధ్యాయమే చదవగలను మాస్టారు. రుద్రలోకము, శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం ఎప్పటితే నర సయాతి నరతాం యావన్ మన్కాలం వసుంధరే. భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక శక్తి సంపన్నత ఈ శ్లోకంలో మీకు అర్థమవుతుంది. మన్వంతర కాలం, ఒక మన్వంతర కాలంలో మొట్టమొదట ఎవడు పుడతాడు? మనువు పుడతాడు. మనువు పుట్టిన తర్వాత మొత్తం మానవీయ సంతతి పుట్టుకొస్తుంది. మానవీయ సంతతి తర్వాత వృక్షాలు, ఖనిజాలు, జంతువులు ఇవంతా పుట్టుకొస్తూ వస్తాయి. మన్వంతరం పూర్తి అయ్యేసరికల్లా ఇవన్నీ మళ్ళా చక్రీయ క్రమణాన్ని పూర్తి చేసుకుని మళ్ళా ఒక స్థాయికి వస్తూ ఉంటాయి. వాళ్ళు అక్కడికి మళ్ళా ఎక్కడికి వెళ్తుంది? అది ఇంకో మనువు తీసుకెళ్తాడు. అలాగే 14 మనువులు మనని 1వ క్లాస్ నుంచి 14వ క్లాస్ వరకు ఈ 14 భవనాలకి మనని తీసుకెళ్తారు అని చెప్తాడు. అధ్యాయ మందలి 4వ భాగమును ఎవడు పారాయణ చేయును, అంటే ఒక అధ్యాయంలో 40 శ్లోకాలు ఉన్నాయనుకుందాం. అందులో 10 శ్లోకాలు మాత్రమే మీరు చదివినా ఈ మన్వంతర కాలం అంతా కూడా మీరు మానవ జన్మని పొందుతూ ఋషుల స్థాయితోనే జీవిస్తారు. ఇవాళ ఎడం చేత్తో ఆరుతి ఇవాళ మొన్న హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు నేను చాలా గందరగోళం పడ్డాను. ఒక పుస్తకం జరిగింది, శంఖం చక్రం గదా పద్మం, ఇవి 4 ఉంటాయి ఎవరికి? విష్ణువుకి. ప్రాబ్లం ఏమొచ్చిందంటే శంఖం ఎడం చేతిలో ఉంటుందా కుడి చేతిలో ఉంటుందా? పుస్తకం రాశాడు వాళ్ళు. రాసి చివరికి వాడు ఏం తేల్చాడంటే కొన్ని చోట్ల ఎడం చేతిలో ఉంటుంది, కొన్ని చోట్ల కుడి చేతిలో ఉంటుంది. ఇంతకీ ఎడం చేతిలో ఉండాలా కుడి చేతిలో ఉండాలా? ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ కూడా మేము చాలా పండితులము, భగవద్భక్తులము అని చెప్పుకునేవాళ్ళు చేసేటటువంటి గుడ్డితనాలు. ఎడం చేత్తో రాయాలా కుడి చేత్తో రాయాలా? పెన్ను ఎడం జేబులో పెట్టుకోవాలా కుడి జేబులో పెట్టుకోవాలా? పర్సు ఎడం జేబులో పెట్టుకోవాలా కుడి జేబులో పెట్టుకోవాలా? పెట్టుకో పర్సు ఎక్కడో అక్కడ. పర్సు ఉంటే చాలు, అంటే పర్సులో డబ్బు ఉంటే, ఉసిరే పర్సు పెట్టుకుంటే ఎలా? ఈ మూఢత్వాన్ని మీరు పోగొట్టుకోవాలి. ఇది పోగొట్టుకోగలిగారనుకోండి, మీరు మామూలు పండితుల కంటే ఎంత ఉచ్చస్థితికి వచ్చారో ఊహించుకోగలరా మీరు? ఇంతకీ మీరు చదివింది ఎంత భగవద్గీతలో? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే అంతే చదివారు మీరు. ఇదొక్కటి చాలు మీరు మానవులందరిలోకి కూడా సర్వోత్కృష్టమైనటువంటి మానవీయ స్థితి పొందటానికి. ఇది ఒక్కటే ఆచరణలో పెట్టుకోగలిగితే. ఇంకా ఏం చెప్పుకున్నాం మనం ధర్మం అంటే, మీరు చేస్తున్నటువంటి ధర్మం ధర్మం కాదు. ధర్మం అనేటటువంటి దానికి 3 లక్షణాలున్నాయి. శాశ్వతంగా ఉండాలి, సనాతనంగా ఉండాలి, మళ్ళీ నిత్య నూతనంగా ఉండాలి. మనిషి భోజనము చేస్తాడు, ధర్మమే అది. ఎవరి ధర్మం? ప్రతి జంతువు ధర్మం, మనిషిదే కాదు అది. ఆహారం ప్రతి జీవికి కావాలి. కొన్ని 1 లక్ష సంవత్సరాలు పుట్టినటువంటి జీవికి భోజనం కావాలి సనాతనం. తర్వాత పుట్టిపోయే వాళ్ళకు కూడా ఆహారం కావాలి. మరి మీకు ఆహారం కావాలా అక్కర్లేదా? కొంచెం ఇంకో గంట పోనివ్వండి తెలుస్తుంది. ఆహారం కావాలి నిత్య నూతనం. ఇది ధర్మం అని చెప్తే రాముణ్ణి పూజించాలా దత్తాత్రేయుణ్ణి పూజించాలా? గాయత్రి గొప్పదా దత్తాత్రేయుడు గొప్పదా? ఎవడు గొప్ప? వెరీ పవర్ఫుల్ మాస్టర్ గాయత్రికి. నాకు చాలా ఆనందం ఇస్తుంది, కనీసం అంత తెలిసిందే వీళ్ళకని. మరి వెరీ పవర్ఫుల్ మాస్టర్ గాయత్రి అంటే ఆ వెరీ పవర్ఫుల్ వదిలేసి మిగతా ఎందుకు పట్టుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఇదేమో 1 వోల్ట్, అదేమో 10 వోల్ట్స్, రెండు ఒకే బేరానికి వస్తున్నప్పుడు 10 వోల్ట్స్ వదిలేసి 1 వోల్ట్కి ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం కాదు. ఇదంతా మన ధర్మక్షేత్రంలో పుట్టినటువంటి జాజ్యము. ధృతరాష్ట్ర ఉవాచ అది ఇక్కడ చెప్తున్నాడు. ఆ ఒక్క బిట్ మీరు ఆచరణలో పెడితే మీరు గాభరా పడకపోతే, మీరు మంత్ర జపం ఎలా చేశారు, భగవంతుడికి అక్కర్లే. ఓం భూర్భువసుని భృగోదేవి శ్రీని ధీమని ప్రచురయాతని ఎన్ని లక్షల సార్లు ఎన్ని కోట్ల సార్లు అంటే నీకేం లాభం? మరి అదేం చేస్తుంది, అది ఏం చేస్తుందో మీకు తెలియాలి. ధర్మక్షేత్రే ఆ మంత్రం యొక్క ధర్మం ఏంటి? మననాత్ త్రాయతి ఇది మంత్ర. మంత్రంలో అర్థం ఏంటంటే నువ్వు మననం చేసుకో. దేన్ని మననం చేసుకోవాలి? నేను గాయత్రి మంత్రాన్ని సాధన చేస్తున్నటువంటి వ్యక్తిని. గాయత్రి మంత్రాన్ని సాధన చేస్తున్నటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తించాలి అది నువ్వు నిరంతరం గుర్తుంచుకో. మనిషి మనిషిలాగా ప్రవర్తించకపోతే ఏమంటావండి? మనం నిరంతరం గుర్తుంచుకుంటాం మన మనుషులని. పది మందిలో కనీసం ఉన్నప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటాం. మననం అంటే అది. గాయత్రి సాధకుడు ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించాలి, ఎక్కడ చెప్పుంది? గాయత్రి మంత్రంలోనే చెప్పుంది. అది చేయకుండా నేను గాయత్రి మంత్రం జపం చేస్తున్నాను మాస్టర్, చెయ్యి. దాని యొక్క ఫలితాలు దానికి ఉన్నాయి, లేదని అంటలే. దాని ఫలితాలు ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయనేది 4వ అధ్యాయంలో మళ్ళా చాలా డీటెయిల్గా చెప్తాడు. కానీ ఇక్కడ నేను మీకు అందిస్తున్నటువంటి ఆ భావాన్ని తీసుకోండి. ఇది ఎంత అద్భుతమైనటువంటి పుస్తకం అంటే, ఇందులో ఉన్నటువంటి ఒక శ్లోకంలోని ఒక పాదాన్ని మీరు పట్టుకుని ఆచరణలో పెట్టినా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మానవులలో ఉత్తమమైనటువంటి మానవుడు, మళ్ళా మామూలు మానవుడు కాదు వాడు, అంతకు మించినటువంటి మానవుడు మనం దుండడేమో అనేటటువంటి స్థాయికి మీరు వస్తూ ఎంతకాలం ఉంటారు? మీరు మన్వంతరం వరకు కూడా అదే స్థాయిలో జీవిస్తారు. గీతాయా శ్లోక దశకం సప్త పంచ చతుష్టయం, 10 శ్లోకాలు, 7 శ్లోకాలు, 5 శ్లోకాలు, 4 శ్లోకాలు, 2, 3, 1, 2, 3, 1 తదర్థం వా. ఒక శ్లోకం కూడా చదవలేవా? తదర్థం వా, అందులోనే సగం. శ్లోకానాం యఃపఠనే నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణాం ఆయుతం ధ్రువం. 10,000 సంవత్సరాల వరకు చంద్రలోకంలో జీవిస్తాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. భగవద్గీత యొక్క అర్ధ శ్లోకాన్ని మీరు అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, వాళ్ళకి చాలా సార్లు నేను జవాబు చెప్పాను, భగవద్గీతలో అంత శక్తి ఉంది అని. నన్ను ఎలా నమ్మమంటారు మాస్టర్, వాళ్ళు పుస్తకం రాశాడు రాశాడు అంతా బానే ఉంది, ఇది ఎలా నమ్మమంటారు మాస్టర్, ప్రారంభాన్ని దాటించేస్తుంది, ఇది నన్ను ఎలా నమ్మమంటారు మాస్టర్, ప్రారంభాన్ని దాటలేమని కదా చెప్తున్నారు ఋషులందరూ కూడా, ఎలా దాటమంటే మానిస్తారు? కోర్టుకెళ్తే అర్థమవుతుంది ఇలా ఎలా దాటుతారు. జడ్జికి తెలుసు చెప్తున్నది అబద్ధం అని, సాక్ష్యం చెప్తున్నవాడికి తెలుసు నేను అబద్ధం చెప్తున్నానని, సాక్ష్యం చెప్పిస్తున్నవాడికి తెలుసు నేను అబద్ధం చెప్తున్నానని కదా. కానీ వాడు దేని మీద చేపెడతాడు? భగవద్గీత మీద చేపెట్టి చెప్తాడు నేను చెప్తున్నా నిజమే అని. ఏమవుతోంది అది? అంతే కదా, మరి ఎందుకు మీకు అనుమానం? అసలు అందులో భగవద్గీత ఉందో లేదో భగవద్గీత గుడ్డ కడిపి పెడతారు. ఆ పుస్తకం ఉంది అని చెప్పి దాని మీద చేయి పెడితేనే అందరికీ అబద్ధం అని తెలిసిందే నిజమైపోతుంది. దాన్ని బట్టే కదా రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ భావం మీకు అర్థమవుతే అసలు ఆ పుస్తకంలో ఉన్నటువంటి గొప్పతనం. మన కోర్టుల గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు, ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కూడా ఇది మనం చెప్పటం లేదు. భావం యొక్క అంతరార్థం అర్థం చేసుకోండి. ఆ పుస్తకం యొక్క గొప్పత ముట్టుకుంటే చాలు అసలు, అది అబద్ధం ఏమైపోతుంది, నిజమైపోతూ ఉంటే అసలు విప్పితే ఏమవుతుంది, దాన్ని ఆచరణ చేస్తే ఏమవుతుంది అన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనస్సులో పెట్టుకుంటూ. సాధారణమైనటువంటి పుస్తకం కాదు అది, అసాధారణమైనటువంటి పుస్తకం. అలాంటి పుస్తకం మరి ఎప్పుడూ భూమి మీద రాయబడదు, రాయలేరు కూడా ఎవరు. అంతకంటే గొప్పదైనటువంటి పుస్తకం మనం రాయలేము, గీతను మించినటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో ఉన్నటువంటి భావాలను మనం ఇక్కడ ఆహుతులు వేస్తున్నాం. మీరు ఎంత గొప్ప పని చేస్తున్నారో ఊహించుకుని ఆ పనిలో మానసికంగా కూడా మీరు అందులో కలిస్తే, యాంత్రికంగా కాకుండా ఎలాగో మీరు ఆహుతులు వేస్తున్నారు, ఎలాగో మీరు కూర్చుంటున్నారు అక్కడ, ఆ వేసేటటువంటి ఆహుతులు, ఈ మంత్రం యొక్క అర్థం ఇది, ఈ భావంతో నేను వేస్తున్నాను అంటే ఏమవుతున్నప్పుడు ఆ భావావేశము ఆ భావ తరంగాలు ఖచ్చితంగా పైలోకాలకు వెళ్తాయి. పైలోకాలలో మానవులు మాత్రమే లేరు, చాలా అద్భుతమైనటువంటి లోకాలున్నాయి. ఆ అద్భుతమైనటువంటి లోకాలలో నివసిస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు దేవ సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగః గోపాలాః గోపికా నారదోర్ధవ పార్షదై. వీళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం యొక్క వాసన అందుతుంది. అంటే మీరు చేసినటువంటి యజ్ఞం ఎంత గొప్ప యజ్ఞమో మనం ఊహించుకోగలిగితే, సాధారణ స్థాయి యజ్ఞం కానే కాదు ఇది. అసలు మామూలు యజ్ఞాలు మీరు చేయటం లేదు, సోమయాగమా రుద్రయాగమా నాన్ సెన్స్. సోమయాగం రుద్రయాగం కాదు ఇది అసలు. అసలు ఇది ఏ విధమైనటువంటి యజ్ఞమో నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఇలాంటి యజ్ఞాలు ఎక్కడా జరగలే. అర్థం చేసుకుని తీసేది, సంవత్సరాల పాటు జరిగేటటువంటి యజ్ఞాలు ఉండటం అయితే ఉన్నాయి, కానీ ఈ విధమైనటువంటి భావనతో భగవద్గీత యొక్క ప్రాముఖ్యత అర్థమైంది కదా. ఈ భావనలు మీకు మాత్రమే కాకుండా సూక్ష్మ జగత్తులో మనకి తెలియని అంతరిక్షంలో ఎంత మంది వ్యక్తులకు ఆ భావాలు మీరు అందిస్తున్నారు తెలుసుకుంటే మరి మన జీవితాలు ఎలా మారాలి? మారతాయి గ్యారంటీగా. మరి ఒక క్షణంలో మారుతుందా? ఇప్పటికి 3 వారాలు బట్టి ప్రజ్ఞుడు పెద్దవాడు అవుతూనే ఉన్నాడా? ఇంకా అవలే. మరి 1 రోజు 2 రోజుల్లో ఎలా అవుతాయి ఇలాంటివన్నీ? కొంచెం టైం పడుతుంది మనకి. ఇది మనస్సులో పెట్టుకుంటూ భగవద్గీత మొదటి అధ్యాయానికి వద్దాం. భగవద్గీత యొక్క మొదటి అధ్యాయం నుంచి ఇవాళ నుంచి భగవద్గీత 18వ అధ్యాయం వరకు ఇక్కడికి వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు రండి. మీరు పూర్తి లాభం పొందాలి అంటే మీకు తక్షణమే సహాయో జాయతే శీఘ్రం. ఇక్కడే వస్తుంది మీకు సహాయం. నారదోర్ధవ పార్షదై, మామూలు వ్యక్తుల సహాయం కాదు, నారదుడు లాంటి వ్యక్తి యొక్క సహాయం మీకు లభిస్తుంది తక్షణమే. మరి దానికి కావలసిన మానసిక స్థితి మీరు లేకుండా వస్తే అట్ట గొప్ప వ్యక్తి వస్తున్నాడు మన ఇంటికి అని తెలిసేసరికి వెళ్ళవేసేస్తాం. ఇంత చేస్తే ఆ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారు తలుపు కూడా తెలవడా, రోడ్డు నుంచి సర్రమని వెళ్ళిపోతాడు అంతేగా. కానీ మనం ఏం చేస్తాం? ఆ రోడ్లకు ఏం చేయిస్తాం? గందరగోళం పడతారు, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, చుట్టుపక్కల ఆ సున్నాలు అవన్నీ పోస్తారు కదా. మరి భగవద్గీతని మీరు చదివేటప్పుడు ఆ మానసిక స్థితి తెచ్చుకోవటానికి ఖచ్చితంగా 10 నిమిషాల ముందు రండి. 6:15 అయ్యేసరికి మీరు ఇక్కడ కూర్చోండి, ఆ మానసిక స్థితిలోకి వెళ్ళిపోండి. ఏ మానసిక స్థితిలోకి నేను వెళ్ళమన్నానో తెలుస్తున్నా కదా. కళ్ళు మూసుకున్నావు, నువ్వు నా లోపల ఉన్నావు తెలీదు, మనకు తెలుసు, అనుభూతి లేదు కదా. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి గొప్ప వ్యక్తి చెప్పేది ఏంటి అంటే భగవంతుడు ఎక్కడో లేడు, అతను నీ హృదయంలోనే ఉన్నాడు. ఆ అనుభూతి చెందిన వాళ్ళు చెప్పింది అబద్దం అవుతుంది కదా. అందులో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సత్యసంధులు. అసలు వాళ్ళ ఫస్ట్ కండిషన్ ఏంటంటే వాళ్ళు చెప్పింది కరెక్టే. కర్మంజాలకు వాళ్ళ నోటి నుంచి ఏదైనా ఇంకో మాట వస్తే జరిగిపోతుంది. ఇవాళ సూర్యుడు ఉదయించకూడదు అంది, చచ్చాడు సూర్యుడు. ఇప్పుడు ఉదయించాలా అక్కర్లేదా? మొత్తం ప్రకృతి స్తంభించిపోయింది, తెలుసు కదా, సుమతి యొక్క కదా సంభవమే అదంతా. కానీ మీరు ఇప్పుడు సూర్యుని ఆపకండి, అనవసరంగా మీరందరూ అలాంటి ప్రయత్నాలు చేయకండి. నేనేమంటున్నాను, ఒక 10 నిమిషాల ముందు వచ్చి హృదయంలో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి, మీ ఇష్టం మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఆ శక్తి అందరి శరీరాల్లోనూ ఉంటే ఆ శక్తిని స్పృశించటానికి ఆ శక్తి యొక్క అనుగ్రహం పొందటానికి మీరు ప్రయత్నం చేయండి 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు ఆ మూడ్లో ఉన్నారనుకోండి మీరు, తర్వాత ఇవి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ మాటలన్నీ కూడా ఆ స్థితి నుంచి వచ్చినటువంటి మాటలు, ఇందులో రాసినటువంటి ప్రతి మాట కూడా ఆ స్థితి నుంచి వచ్చినటువంటి మాటలే, డైరెక్ట్ గా మీ హృదయానికి వెళ్ళిపోతాయి. ఇవి హృదయానికి వెళ్ళిపోయే నాటక. ఎప్పుడది వికసిస్తుంది, ఎలా వికసిస్తుంది అన్నది బాధ్యత ఎవరిది? యోగక్షేమం వహామ్యహం, అది కూడా నేను చూసుకుంటాను అని. మరి ఇది వింటున్నప్పుడు కూడా మీరు అదే మానసిక స్థితి ఉంచుకుంటూ మన హృదయంలో ఉన్నటువంటి ఆ జగద్గురువే అనేక రూపాలలో మనకి దర్శనమిస్తూ ఈ విషయాన్ని మనకి చెప్తున్నాడు. అరవిందో జైల్లో ఉన్నాడు, ఉరిశిక్ష ఖాయం. ఎవరో ఒక పొట్లం ఏదో ఇచ్చారు ఆయనకి. ఆ పొట్లంలో 5వ అధ్యాయంలోని ఒక చిన్న ముక్క శ్లోకార్థం, వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే అన్ని చోట్ల ఉన్నాడు అనేటటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి చాలా కష్టము. ఫ్యాన్ లో కరెంట్ ఉంది, ఒప్పుకుంటున్నాం కదా. ట్యూబ్ లైట్ లో కరెంట్ ఉంది, ఒప్పుకుంటున్నాం కదా. ఎలక్ట్రికల్ ఫర్నెస్ లో కరెంట్ ఉంది, కంప్యూటర్ లో కరెంట్ ఉంది, అన్ని చోట్ల కరెంట్ ఉంది. ఇస్త్రీ పెట్టిలో కరెంట్ ఉంది, బ్యాటరీలో కరెంట్ ఉంది, కొన్ని పెద్ద ఆపరేటర్స్ లో, కొన్ని చిన్న ఆపరేటర్స్ లో. కానీ అన్నిటి ఆ నడిపించేటటువంటి శక్తి ఏంటి? కరెంటుది. ఈ మానవ శరీరాలన్నింటిలో కూడా ఆ భగవంతుడు యొక్క శక్తి పనిచేస్తోంది అనేటటువంటి అనుభూతిని మనం నిరంతరం ఉంచుకోగలిగితే చాలన్నది. అది ఫ్యాక్టే కదా, అనుభూతి ఉంచుకోవటానికి మీకు కష్టమేముంది అందులో? ఆ శక్తి ఆ మానవ శరీరాన్ని వదిలేస్తే ఆ శరీరాన్ని కాల్చి పారేస్తాం కదా. ఇంట్లో ఉంచుకో, మనకి ఎంత ఇష్టం ఉన్నా. శ్రీకృష్ణుడి శరీరాన్ని ఉంచుకోలేదు, మిగతా వాళ్ళ సంగతి వదిలేద్దాం. అంత అందమైనటువంటి శరీరం లేదు అసలు. దుర్వాసుడు ట్రై చేశాడు పాపం, ఉంచేద్దాం దాన్ని. శ్రీకృష్ణుడు ముందు కుప్పికంతులని కుదరలే అది. తర్వాత ఎప్పుడైనా దాని గురించి మనం మాట్లాడుకుందాం, అమరత్వం గురించి ఇచ్చినప్పుడు ఇందులో వస్తాయమంతా కూడా. కానీ సమహాత్మ సుదుర్లభ అన్నది చచ్చిపోయే ముందు 3 రోజుల ముందు చూశాడు. అది ఎలా అర్థం కాలే. కానీ అతనికి ఒక ప్రాక్టీస్ ఉండేది అరవిందుకి, జైలుకి వెళ్ళక ముందు ఏమీ ఆలోచించినటువంటి మానసిక స్థితిలో ఉండగలిగేటటువంటి సాధన ఆయన 3 రోజుల్లో నేర్చుకున్నాడు. మిమ్మల్ని నేను కోరుకునేది కూడా అదే. ఇక్కడున్నప్పుడు ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేయక్కలే, వంట చేస్తున్నప్పుడు ఇది ప్రాక్టీస్ చేస్తే కొంపలు అంటుకుంటాయి కదా. పిల్లల్ని స్కూల్కి పంపించాలి, అక్కడ పంపించాలి, అప్పుడు నేను కడుము ఎలా? అప్పుడొద్దు. ఇక్కడ ఇక్కడ నేను అడిగేది, లేకపోతే మీరు 1 గంట 1/2 గంట మీకు టైం లేదు పడుకునే ముందు ఈ మానసిక స్థితిని ప్రాక్టీస్ చేసుకోండి. ఆ స్థితిలో ఉండి చాలా బాధపడుతున్నట్ట, ఏం చేయాలో తెలియక. అప్పుడు వివేకానంద యొక్క గొంతుకు వచ్చిందిట. వివేకానంద యొక్క గొంతుకు వచ్చి చెప్పినటువంటి, జైల్లో అతను విన్నటువంటి 10-15 రోజులు కాబోలు, నిరంతరము ప్రతిరోజు 1 గంట వచ్చి వివేకానంద లెక్చర్ కొట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ చెప్పింది ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అది లెక్చర్ విని ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళా 2 రోజులు లెక్చర్ ఇచ్చాక నేను ఏం చెప్పాను, ఉండండి మాస్టర్ టేప్ విని చెప్తాం. టేప్ ఏది లేదు మాస్టర్, లాన్సుగా తాను తీసుకెళ్ళిపోయాడు. ఆగండి, మరి అది లాభం లే. మీరు టేప్ చేసుకోవాలి, ఇక్కడ ఇక్కడ టేప్ అయి ఉండాలి. 3వ రోజునే అతని కిటికీ ఊసల్లో శ్రీకృష్ణుడు కనిపించేవాట. తీసుకెళ్లే సెంట్రీ పహరా వేస్తూ ఉంటాడు కదా, అక్కడ సెంట్రీ కనిపించేవాడు కాట, శ్రీకృష్ణుడే కనిపించేవాట. కోర్టుకెళ్తే మరి అరవిందో అప్పటికి చాలా ఫేమస్ వ్యక్తి, ఆయన గురిశిక్ష పడుతుంది అని గ్యారంటీ అందరికీ. అంటే మళ్ళా చూస్తామో చూడమో అతన్ని, అంత పెద్ద దేశభక్తుడు అతను, యోగి కాదు అప్పటికి, అది గుర్తుంచుకోండి. మామూలు దేశభక్తుడు, కానీ ఆ కాలంలో దేశభక్తుడు చాలా గొప్పవాడు కదా. మనకి ఇంకా అప్పటికి స్వాతంత్రం రాలే. అంచేత కోర్టులో లక్షలాది ప్రజలు వచ్చి తండోపతండాలుగా చూస్తే ఈయనకి ప్రజలు కనిపించేవాళ్ళు కాదట, శ్రీకృష్ణుడే కనిపించాడు. చివరికి జడ్జి ఉన్నాడే, ఇతను గురుశిక్ష వేయబోయేటటువంటి వ్యక్తి, అతనిలో కూడా ఆయనకి శ్రీకృష్ణుడే కనిపించేవట. మనకి కనిపించడానికి ఏంటి బాధ అంటున్నా నేను. మీరు శ్రీకృష్ణుడే కనిపించాడు అంటే మళ్ళా ఫ్లూట్ వాయిస్తో పక్కన రాధ కూడా ఉండి ఆ శ్రీకృష్ణుడు చచ్చినా కనిపించడు, కనిపిస్తే అది మీ హల్యూసినేషన్, ఖచ్చితంగా అది మీ మానసిక భ్రాంతి అంతే. ఎవడు కనిపించాలి? మిమ్మల్ని ఏ శక్తి అయితే నడిపిస్తోందో అదే శక్తి వాడిని నడిపిస్తోంది కాదా. నేను ఏ శక్తితో మాట్లాడుతున్నానో ఆ శక్తి నీలో ఉండటం వల్లే మీరు నేను చెప్పినటువంటి మాటలు వినగలుగుతున్నారు. అది మీకు నిరంతరము గుర్తుంటే మీరు ఆ శ్రీకృష్ణుడి స్థాయిలో ఉన్నట్టే మీరు కూడా అరవిందో ఏ స్థితిలో ఆ క్షణంలో ఉన్నాడో, వాసుదేవ సర్వమితి అన్న స్థితిలో ఉన్నట్టే. ఆ భావం నిరంతరం ఉండాలి. ఎదుటవాడు ఎవడు అని కాదు, ఎదుటవాడు ఎవడు, వాడిలో కూడా ఆ చేతనత్వం ఉండటం వల్లే వాడు వాడు. నేనెవరిని? నేను కూడా, నాలో కూడా ఆ చేతనత్వం ఉండబట్టే నేను నేను. మరి వీళ్ళందరూ? అందరూ నేనే. ఏ నేనే? ఆ చేతనత్వం యొక్క నేనే. రామకృష్ణ అందరిలోకి దూరలేడు, శ్రీకృష్ణుడు అందరిలోకి దూరలేడు, కానీ అందరిలో ఉన్నటువంటి ఆ చేతనత్వం యొక్క స్థాయి మాత్రము ఒకటే అనేటటువంటి భావనతో కనుక స్టెప్ బై స్టెప్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం మనం? అర్జున విషాద యోగం నుంచి స్టార్ట్ అవుతున్నాం. చివరికి ఎక్కడికి వెళ్తాం, 18వ అధ్యాయం వచ్చేసరికి మోక్ష సన్యాస యోగము, నాకు మోక్షము కూడా అక్కర్లేదు, మోక్షాన్ని కూడా నేను అక్కర్లేదు అనేటువంటి స్థాయికి ఎదగలిగేటటువంటి 18 మెట్లలను ఒకదాని తర్వాత ఒకటి అర్థం. దీన్నే దీక్షలు అన్నారు. పూర్వకాలంలో ఈ దీక్షలు వ్యక్తిగతంగా ఇచ్చేవారు. గురువు శిష్యుడు యొక్క స్థాయిని చూసుకుని శిష్యుడు దీన్ని అర్థం చేసుకోగలడు అని దీక్ష ఇచ్చేసేవాడు. దీక్ష ఇచ్చాక కొన్ని జన్మలు వదిలేసేవాడు. మళ్ళా కొన్ని జన్మలు పట్టేది, మళ్ళా వచ్చి ఏం చేస్తున్నావు, ఇంకా అక్కడే ఉన్నాను, సరి చేసుకో, తొందర ఏం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో పృథ్వే స్వయంగా దీక్ష పుచ్చుకోబోతోంది. పృథ్వే స్వయంగా దీక్ష పుచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, హై స్కూల్ని జూనియర్ కాలేజీగా మార్చారు. ఏమవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ జూనియర్ లెక్చరర్స్ అవుతారు. కాలేజీని ఇంకాస్త అప్గ్రేడ్ చేశారు, డిగ్రీ కాలేజీ అయింది, వాళ్ళందరూ ఏమవుతారు, ఆటోమేటిక్గా లెక్చరర్స్ అయిపోతారు. ఆ మానసిక స్థాయిలో వచ్చింది. ఇప్పుడు పృథ్వే దీక్ష తీసుకుంది కనుక మీ అదృష్టాన్ని అర్థం చేసుకోండి, మీ దురదృష్టాన్ని కూడా గమనించుకోండి. ఇది తెలిసి మీరు దాని స్థితికి వెళ్ళలేకపోతే అంతకంటే పెద్ద దురదృష్టం లేదు. పృథ్వీ ఎప్పుడైతే దీక్ష తీసుకుందో ఆ రోజు నుంచి ఒక నిర్ణయానికి వచ్చింది. దాన్ని ఏదైనా అనుకోండి, మన వాడుక భాషలో పార్లమెంట్ అనుకోండి, పార్లమెంట్ అనలేం దాన్ని. ఒక సప్త ఋషుల సమూహము ఈ మొత్తము విశ్వ యొక్క పరిపాలనా వ్యవస్థను గమనిస్తుంది. కానీ ఆ సప్త ఋషుల సమూహము మనం అనుకున్నట్టు గమనించటం లే. అది ఎలా గమనిస్తోంది, ఏం గమనిస్తోంది అనేది 11వ అధ్యాయంలో చదువుకుందాం మనం. వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. ఏమని నిర్ణయానికి వచ్చారు, మానవ జాతి మానవ శరీరంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఋషే. వాడు ఋషి అనేటటువంటి కావలసిన చేతనత్వ ధారలు కూడా మేము ప్రపంచానికి దింపేస్తున్నాం. ఇంకా వాడు దాన్ని అర్థం చేసుకుంటాడా, అర్థం చేసుకోడా? ఎంత అద్భుతంగా ఆ ప్రజ్ఞుడి యొక్క సీరియల్ మనతో పాటు ప్రాక్టికల్ గా వస్తుందో. మన పరివారం వాళ్ళకి చాలా బాగా తెలుసు, అక్కడ శ్రీకృష్ణలో జరుగుతూ ఉంటుంది, ఇక్కడ మన సాధనలో జరుగుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు జరిగేది, ఋషి యొక్క స్థాయికి ఎరిగిపోవటానికి పెర్మిషన్ వచ్చింది. శరీరం పెరిగిపోతుంది, మనస్సు బాల మనస్సు. శ్రీకృష్ణుడు ప్రాబ్లం అది, నా కొడుకు కూడా అలాగే అవుతాడేమో. శరీరాన్ని అయితే పెంచేస్తున్నావు రసాయన విద్య ద్వారా, నువ్వు నాయన బ్రహ్మ నువ్వు పక్కనుండు కాస్త. అక్కడ బ్రహ్మ అన్న గాయత్రి మంత్రం అన్న తేడా లేదు, మీరు అది అర్థం చేసుకోండి. అంచేత ఎప్పటి నుంచి ప్రపంచానికి గాయత్రి మంత్రాన్ని అందజేశారో ఆలోచించుకోండి, ఎంత ప్లాన్డ్ గా వాళ్ళు వెళ్తున్నారు. 1875 నుంచి అందజేశారు, ఇప్పటి నుంచి కాదు గాయత్రి. కానీ ఎంతమంది పొందుతున్నారు దాన్ని, ఎన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారు, ఎంత తెలివి తక్కువ ప్రశ్నలు అవి. ఆడవాళ్ళు చేయొచ్చా చేయకూడదా, మగవాళ్ళు మాత్రమే చేయాలా, ఎప్పుడు చేయాలి, స్నానం చేసి చేయాలా స్నానం చేయకుండా చేయాలా, రకరకాలైనటువంటి ప్రశ్నలు. స్నానం చేయకపోతే మేము అపవిత్రం కదండి, స్నానం చేసావు బాగా సబ్బు అది రాసుకున్నావు, మరి నీ ఇంటెస్టైన్స్ లో ఏముంది బాబు, ఏముంది మీ కిడ్నీస్ లో ఏముంది, దాన్ని కడగండి, అంత కిడ్నీ కోసి పారేయాలి, ఇంటెస్టైన్స్ తీసి పారేయాలి. చచ్చాడు వీడు, ఇంకా భోజనం చేయలేడు, ఏమి చేయలేడు. ఎంత మూర్ఖత్వము. ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి కుళ్ళు, ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి ఆ అంధకారాన్ని మనం పోగొట్టుకోవాలి. మనం ఇంకోళ్ళకి పోగొట్టక్కర్లే, మనకి పోతే మన చూసి పక్కవాడు కూడా చేసేస్తాడు. ఇది అర్థమవుతుంది కదా. ఈ భావాన్ని అర్థం చేసుకుని ఈ విషాదాన్ని ఎలా భగవంతుడి దగ్గరికి చేరాలి. మనకు అదే విషాదం ఉంది. మనం అందరము మొదటి స్థాయిలో ఉన్నాం, మొదటి దీక్షలో ఉన్నాం గీతాభ్యాసం యొక్క. ఎలా చేయాలి మాస్టారు, ఏం చేయాలి మాస్టారు, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మేము చేయలేకపోతున్నాం, ఇంట్లో పరిస్థితులు ఒప్పుకోవటం లేదు, అక్కడ ఒప్పుకోవటం లేదు, ఇక్కడ ఒప్పుకోవటం లేదు, ఏ విధమైనటువంటి మార్పులు మనం చేయగలిగితే చేస్తాము అని చెప్పు ఉన్నప్పుడు సడన్ గా కథలో ఏం జరుగుతుంది అంటే దుర్యోధనుడు గందరగోళ పడతాడు. ఏమని గందరగోళ పడతాడు, భీష్ముడు ద్రోణుడు వాళ్ళందరికీ కూడా పాండవ పక్షపాతులని పేరుంది. యుద్ధానికి ముందు అక్కడ పాండవులందరూ కనిపిస్తున్నారు. ఈ తాత నా పార్టీ వదిలేసి ఆ పార్టీ చేరిపోతే ఎట్ట, ఏం చేయాలి అని చెప్పి తొందర పెట్టి భీష్ముడు ద్రోణుడు వాళ్ళందరి చేత కూడా శంఖాలు ఉదించేస్తాడు. అంటే ఏంటి, మేము యుద్ధం చేయటానికి రెడీ అయిపోయామని. ఆ స్థితిలో, ఏ స్థితిలో మీరు సాధన చేద్దాం అనుకుంటున్నారు, కళ్ళు మూసి కూర్చున్నారు, ఫోన్ రింగ్ అయింది. సాధన చేద్దాం అనుకుంటున్నారు, ఇంకేమీ లేదు మాస్టర్, ఇవాళ నుంచి చూసుకోండి మేము ఏం చేసేస్తాం అంటారు. బంధువులు దిగుతారు. అంటే ఎవరు యుద్ధాన్ని ప్రకటించారు మన మీద? ప్రకృతి. నువ్వు సాధన చేస్తావా, చూద్దాం ఏం చేస్తాం అన్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చూడండి, మీరేం చేయాలో. ఆ శ్లోకాన్ని మొదలెట్టి ఆపేస్తాను నేను. తతశ్వేతైర్హైర్యుక్తే బహతి శందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రతత్మతు. భీష్ముడు ద్రోణుడు వాళ్ళందరూ కూడా మేము యుద్ధానికి రెడీ, శంఖాన్ని పూరించేశారు. అప్పుడు తెల్లని గుర్రములు కూర్చున్నటువంటి గొప్ప రథమునందు కూర్చునియున్న కృష్ణార్జును ఇరువురు తమ తమ దివ్యములకు శంఖములను గట్టిగా ఊదిరి. శంఖము, శంఖము, శంఖనాదము బాహ్య జగత్తులో ఏ విధమైనటువంటి భావాన్ని మనకి తెలిపినా, ఆధ్యాత్మిక జగత్తులో శం అంటే శాంతి, ఖమ్ అంటే ఆకాశము. శాంతియుతమైనటువంటి ఆకాశము చుట్టూరా ఉంటే, అంటే మీ మనస్సులో కనుక శాంతి ఉంటే బాహ్య పరిస్థితులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఇంకా ఇక్కడి నుంచి కృష్ణార్జునులు ఇరువురు ఏ విధమైనటువంటి గందరగోళాలు చేసుకున్నారో, ముఖ్యంగా సాధకుడు ఎలాంటి గందరగోళాలు పడతాడో, ఆ గందరగోళాలు పట్టడం వల్ల అతనికి ఎలాంటి విషాదం వస్తుందో, ఆ విషాదము నుంచి మళ్ళా తిరిగి ఎలా బయటపడగలరో వరకు మనం అర్జున విషాద యోగంలో రేపు చదువుకుంటాం. ఇంచేత రేపు అర్జున విషాద యోగం పూర్తవుతుంది. కానీ అర్జున విషాద యోగం పూర్తయ్యే లోపల మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక్కొక్క అధ్యాయం పూర్తవుతూ ఉంటే నేను మీకు ఒక గ్యారంటీ ఇస్తున్నాను, మిమ్మల్ని ఆ స్థితికి నేను తీసుకెళ్ళిపోతా. ఆ క్షణంలో గ్యారంటీగా వెళ్ళిపోతారు మీరు, అందులో నాకే అనుమానం లేదు. ఐ కెన్ డూ ఇట్. దాన్ని నిలబెట్టుకుంటారా లేదా మీరు మీ బాధ్యతది. ఇంచేత అర్జున విషాద యోగం అంటే ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ మానసిక స్థితిని ఇవాళ రేపు ఉంచుకోండి. యోగం యొక్క, భగవద్గీత యొక్క మొదటి మెట్టు మీరు దాటిస్తారు. ప్రపంచంలో ప్రతి వాడికి ఏదో ఒక బాధ ఉంటుంది. బుద్ధుడి దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది, నా కొడుకు చచ్చిపోయాడు, బతికించేస్తాను పో అన్నాడు. భలే ఆనందించింది ఆవిడ. గురువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండి, నేను మళ్ళా మీకు చెప్తున్నాను, మళ్ళా చెప్పలేదు అనకండి. గురువులంతా పరమ మోసగాళ్ళు ఎవరు ఉండరు, సూపర్ మోసగాళ్ళు. నేను మోసపోయాను అందులో. ఆ మోసం ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నా, మా రామసుబ్బేత చెప్తూనే ఉన్నాను. వెళ్లి 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 ఈ ముసలాయన దగ్గరికి వెళ్ళాను నేను. ఇంకేం చేస్తాం, ఇంకా మనం చేసేదేం లేదు, నేను చేయగలిగేది ఏం లేదు. మీరు కూడా మీ ఇష్టం. రేపు మీరు వచ్చారో ఇరుక్కుపోతారు, రాలేదు మీరు అదృష్టవంతులు, ఇరుక్కోరు. కానీ కండిషన్ ఏంటి అంటే, అర్జున విషాద యోగం అంటే ఏంటి అంటే, బుద్ధుడి దగ్గరికి నా కొడుకు చనిపోయాడు అని ఆమె వస్తుంది చాలా విషాదంతో, బతికిస్తానంటాడు. కానీ ఒక చిన్న పని చెయ్యమ్మా, ఎవరింట్లోనూ ఎవరు చనిపోయినటువంటి వాళ్ళు ఉంటే కాస్త నువ్వులు అడిగి తీసుకురా, బతికించేస్తానని. అది అంతసేపు అనుకుంది పాపం ఆవిడ, పూర్వకాలపావిడి కదా, 2500 సంవత్సరాల కిందట మానసిక స్థితి చాలా సింపుల్ కదా, ఇన్నోసెంట్. అందరి ఇళ్ళకి వెళ్ళింది, నువ్వులు కావాలి అని ఎవరికి ఇవ్వరు ఇచ్చారు. ఒక కండిషన్ చెప్పాడు మా గురువు, బుద్ధుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా? చనిపోకుండా ఎందుకుంటారు, ఎవరో ఒకరికి అంతగా ఎప్పుడో అప్పుడు చనిపోయి ఉంటారు. తిరిగి వచ్చింది, అవుతూ ఇప్పుడు ఏం చేయమంటావు అమ్మా, ఏం చేయక్కర్లేదు, నాకు అర్థమైపోయిందని ఆవిడ వెళ్ళిపోయింది. విషాదం అనేది జన్మతో పాటు చాలా సహజంగా వస్తుంది. విషాదం లేనటువంటి జన్మ ఉండదు. చూపించండి ఒక్కళ్ళని. యుద్ధం అంటే ఏమిటి, శాంతి అంటే ఏమిటి అని ఐన్స్టీన్ అడిగారట. యుద్ధం అంటే ఏంటో మనకి తెలుస్తూనే ఉంది కదా, శాంతి అంటే ఏం కాదు. రెండు యుద్ధాల మధ్య ఇంకో యుద్ధం చేయటానికి మనం ప్రిపరేషన్ చేసుకోవాలి కదా, అది శాంతి అన్నాడు. అంతే తప్ప శాంతి అంటూ ఏం లే, మళ్ళా యుద్ధం చేయాలి కదా, ఆ యుద్ధం చేయడానికి మరి ప్రిపేర్ అవ్వాలిగా, అది శాంతి అన్నాడు. అర్జున విషాద యోగం అంటే ఏంటి అంటే, ప్రపంచంలో మీరు ఎంత గొప్పవాళ్ళైనా ఎంత అద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళినా కూడా విషాదం తప్పదు, ఎక్కడో అక్కడ ప్రకృతి మిమ్మల్ని అలా వాత వేస్తుంది. నేను శంబరాశ్రుణ్ణి రక్షించేస్తాను అన్నాడు, పాప మృత్యు చెప్తూనే ఉంది. నువ్వు రక్షించడానికి చేసే ప్రయత్నాలన్నీ ఏం చేస్తాయి, నిన్ను మృత్యువులోకి తీసుకెళ్తాయి అన్నాడు. శ్రీకృష్ణుడు మృత్యువు గురించి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి, దాన్ని ఏమంటారో నేను చెప్పలేను, ప్రవచనం అందామా మీ ఇష్టం, దాన్ని ఏదైనా మీరు చెప్పండి. కానీ అద్భుతమైనటువంటి వాడు ఏంటంటే, మృత్యువుని ఒక అప్సరసతో ఒక అందమైనటువంటి స్త్రీతో పోలుస్తాడు. పోల్చడం కాదు, అది ఫ్యాక్ట్ కూడా. మీరు కనుక మృత్యువులో ఉన్నటువంటి ఆ భయాన్ని తీసేసి, ఆ విషాదాన్ని తీసేసి, మృత్యువు అంటే చావునే కాదు, మీరు ఏది కోరుకుంటున్నారో జరగకపోవటం కూడా ఆ విషయం యొక్క చావే. ఒకటో క్లాస్ పాస్ అయ్యారు, రెండో క్లాస్కి వెళ్లారు, ఒకటో క్లాస్కి చచ్చిపోయారు, రెండో క్లాస్లో పుట్టారు, మూడో క్లాస్లోకి వెళ్లారు, రెండో క్లాస్లో చచ్చిపోయారు, మూడో క్లాస్లో పుట్టారు, అంతే కదా. కానీ రెండో క్లాసు వదిలేటప్పుడు మీరు బాధపడరు, రెండో క్లాస్లో ఫెయిల్ అవుతే బాధపడతారు మీరు, అవునా. పదో క్లాస్ ఫెయిల్ అవుతే బాధపడతాం, పదో క్లాస్ పాస్ అవుతే చాలా ఆనందిస్తాం మా వాడు పాస్ అయ్యాడని. కానీ దానికి ఇంకో భాష ఉంది, పదో క్లాస్లో వాడు చచ్చిపోయాడు, వాడు ఏమవుతాడు, పదో క్లాస్లో చచ్చిపోయాక వాడు పై క్లాస్కి వెళ్తాడు, మరి ఇక్కడ ఇక్కడ అంతేగా, అది మనం మర్చిపోతాం. అందువల్ల విషాదం, అది మనకి కనుక ఆ బాధ లేకపోతే, ప్రతిరోజు రాత్రి మీరు ఎప్పుడైతే నిద్రపోతున్నారో ఈ భావాన్ని గుర్తు చేసుకుంటూ, ఏంటి మనం మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నాం, అయిపోయింది ఈ బాధర బంది, ఇదంతా మీరు మీతో పాటు మోసుకెళ్ళకండి. రేపేం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఆపేయండి. అది దానికి మనం ఏమని పేరు పెట్టుకున్నాం, తత్వబోధ అని. తత్వం అర్థమైంది, మనకి మృత్యు వచ్చేసింది, ఇవాళ రాత్రి మనం నిద్రపోతున్నాం. ఇంకా రాత్రి ఏడో ఏడున్నర అయిపోయిన తర్వాత ఇంకా మీకు ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి బాధలున్నా ఏ ఉన్నా కూడా మీరు పట్టించుకోకల్లే. చెప్పాడు కదా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, మృత్యు ఏమన్నాడు, ఫుల్ స్టాప్ అన్నాడు. అన్ని రకాలైనటువంటి బాధలకి కూడా సూపర్ ఫుల్ స్టాప్. ఆ ఫుల్ స్టాప్ మీకు ప్రకృతి ప్రతిరోజు ఇస్తూ ఉంటే, దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతే ఎలా, ఆ విషాదాన్ని కనుక మీరు పట్టుకుని వెళ్ళగలిగితే, ప్రతిరోజు రాత్రి ఆ మృత్యు యొక్క రుచిని మనం చవి చూడగలుగుతున్నాం. నిద్ర పట్టలేదనుకోండి, పొద్దున్న మీరు ఎంత విసుక్కుంటారు, నాకు నిద్ర పట్టలేదని. ఆ నిద్ర యొక్క ఆ ఆనందాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే, మృత్యువు ఈ నిద్ర యొక్క అనంతమైనటువంటి స్థితి అనేటటువంటి భావాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, నిద్రపోకపోతే ఎంత కష్టపడతాం అది నాకు తెలుసు, బాధ మీకు అర్థం కాదు. ప్రతి గంటకి నేను లేవాల్సి వస్తుంది కొన్ని కారణాల వల్ల, అంచేత నాకు తృప్తి ఉండదు నిద్ర లేకపోతే. అంచేత ఈ విషాదాన్ని అర్థమైందా, ఏ విషాదాన్ని చెప్తున్నాను, మృత్యువు యొక్క అందాన్ని మేము తెలుసుకోలేకపోతున్నాం, మానవ జన్మ యొక్క క్షణభంగురత్వాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇంతమంది మహాత్ములు ఇన్ని రకాలుగా మనకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా కూడా ఎక్కడున్న వాళ్ళ మనం అక్కడే ఉన్నాం. ఈ విధమైనటువంటి మానసిక స్థితి నేను ఉంచుకోలేకపోతున్నానే అనేటటువంటి ఆ విషాదాన్ని కనుక మీరు పట్టుకుని వెళ్ళగలిగితే